కథ చెప్తా .com. నేను చెప్పబోయే కథ అవతార పురుషుడు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, ఇంత అర్ధరాత్రి వేళ విశ్రాంతి, నిద్ర, సుఖాలకు దూరమై గూబలు, విషసర్పాలు, ఆకలిగొన్న నక్కలు తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ అర్ధహీనంగా తోస్తున్నది. నీ జీవితాశయం, ధ్యేయం ఏమిటి? గొప్ప కీర్తి సంపాదించాలనా, లేక అంతులేని సంపద, అధికారం చేజిక్కించుకోవాలనా? ఎందుకంటే మనిషి ఆవేశాలకు, ఉద్వేగాలకు లొంగకుండా ప్రశాంతంగా తన జీవిత ధ్యేయం ఏమిటో నిర్ణయించుకోగలిగినప్పుడే ఏ బృహత్కార్యాన్నైనా సాధించగలడు. అలా కానప్పుడు దివ్యనాథుడనే పండితుడిలాగా తాను సాధించదలచినదేమిటో, సాధించినదేమిటో తెలియక అయోమయ స్థితికి గురి కాగలడు. నీకు ముందే హెచ్చరికగా ఉండేందుకు ఆయన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకానొకప్పుడు జగత్సేనుడనే రాజుండేవాడు. ఆయనకు తన ఆస్థానంలోని కళాకారులంటే గిట్టేది కాదు. వాళ్ల వల్ల దేశానికే ప్రయోజనము లేదని నమ్మి అందరికీ ఉద్వాసన చెప్పాలనుకుని మంత్రిని సలహా అడిగాడు. ముందుగా మంత్రి గాయకులను పిలిచి కోరినప్పుడల్లా పాటలు పాడి వానలు కురిపించమన్నాడు. అది వారి వల్ల కాలేదు. రాజు వారందరికీ ఉద్వాసన చెప్పాడు. తర్వాత మంత్రి చిత్రకారులను, శిల్పులను పిలిచి దేవుడికి రూపకల్పన చెయ్యమన్నాడు. వాళ్ళు వేసిన దేవుడి బొమ్మలను, చెక్కిన దైవమూర్తులను చూసి దేవుడు ఇలాగే ఉంటాడనడానికి సాక్ష్యమేమిటి అని అడిగాడు. వాళ్ళు చెప్పలేకపోయారు. రాజు వారికి ఉద్వాసన చెప్పాడు. తర్వాత నటులను, నాట్యకర్తలను పిలిచి చాటుగా వారికొక కథ చెప్పి ఆ కథను రాజు ముందు మాట లేకుండా అభినయించమన్నాడు. వారి అభినయాన్ని బట్టి రాజు కథ ఏమిటో చెప్పలేకపోయాడు. వాళ్ళు కూడా ఆస్థానాన్ని విడిచిపెట్టక తప్పలేదు. చివరగా మంత్రి, కవి, పండితులను పిలిచి యువరాజు యుద్ధ విద్యలల్లో ఆరితేరాడు. కాని జ్ఞానానికి సంబంధించిన చదువు రావడం లేదు. అతడికి సకల శాస్త్రాలు నేర్పి మీకంటే గొప్పవాణ్ణి చేయాలి అన్నాడు. వాళ్ళు యువరాజును పరీక్షించారు. అతడి తెలివి అద్దంత మాత్రం. ఎంత చిన్న విషయాన్నైనా 1 to 10 times చెప్పినా అర్థం చేసుకోలేడు. పైగా యువరాజునన్న గర్వం కూడా ఉంది. అందువల్ల అతడికి చదువు చెప్పడం వారి వల్ల కాలేదు. దానితో వాళ్ళు ఆస్థానాన్ని విడిచిపెట్టారు. ఇలా ఉండగా దివ్యనాథుడనే పండితుడు తన ప్రతిభను చూపి ఎనలేని కీర్తి ప్రతిష్టలను, ధనాన్ని సంపాదించాలని జగత్సేనుడి పొరుగు రాజైన మహాసేనుడనే రాజు కొలువుకు వెళ్ళాడు. అక్కడ పండితులందరిది మిడిమిడి జ్ఞానం. వాళ్ళు దివ్యనాథుడిని నిండు కొలువులో అపహాస్యం చేశారు. దివ్యనాథుడు చలించక రాజు వంక తిరిగి, "మహాప్రభు, మీ కొలువుకు నా అవసరం చాలా ఉంది. మిడిమిడి జ్ఞానంతో ఉన్న మీ ఆస్థాన పండితులందరికీ జ్ఞానబోధ చేయాలి. అది నా వల్ల తప్ప మరెవరికీ సాధ్యం కాదు" అన్నాడు. మహాసేనుడు నవ్వి, "నా ఆస్థాన పండితులది మిడిమిడి జ్ఞానమే అనుకుందాం. నువ్వు మహాపండితుడనడానికి రుజువేమిటి?" అని ప్రశ్నించాడు. "మీ ఆస్థాన పండితులలో ఒకరిని నా శిష్యుడిగా స్వీకరిస్తాను." 1 to 2 months తర్వాత అతడిలో వచ్చిన మార్పును తమరే స్వయంగా పరిశీలించవచ్చు అన్నాడు దివ్యనాథుడు. మహాసేనుడు తల అడ్డంగా ఊపి, "పొరుగు రాజ్యాన్ని నా దూరపు బంధువైన జగత్సేనుడు ఏలుతున్నాడు. ఆయన కళాకారుల నేవగించుకుని వారికి తన ఆస్థానంలో చోటు లేకుండా చేశాడు. నువ్వు నీ ప్రతిభను అక్కడ నిరూపించుకుని రాగలిగితే మొత్తం నా పండితులందరినీ నీకు శిష్యులుగా చేస్తాను" అన్నాడు. రాజు ఇలా అనగానే దివ్యనాథుడు పట్టుదల కొద్దీ జగత్సేనుడి వద్దకు వెళ్ళాడు. ఆయన చిరాకుగా, "నాకు కవి పండితులన్నా కళాకారులన్నా సదాభిప్రాయం లేదు. నువ్వు మరే రాజు దగ్గరికైనా వెళ్ళు" అన్నాడు. దివ్యనాథుడు వెంటనే, "మహాప్రభు, నేను కవిని, పండితుడిని మాత్రమే కాదు, అన్ని కళల్లోనూ పాండిత్యమున్నవాణ్ణి. ఎందరో రాజులు నాకాశ్రయమిస్తామన్నారు. కాని కాళిదాసును భోజరాజు, తెనాలి రామకృష్ణుణ్ణి శ్రీకృష్ణదేవరాయలు ఆకర్షించినట్టు తమరు నన్నాకర్షించారు. ఇది విని జగత్సేనుడు పొంగిపోతూ, ఏమిటి నాలోని ఆ ప్రత్యేకత అని అడిగాడు. మహాప్రభు, మీరు కారణజన్ములు, అవతార పురుషులు. ఆ కారణం వల్లే మీ ఆస్థాన కళాకారులందరూ మీ ముందు విఫలమయ్యారు అన్నాడు దివ్యనాథుడు. జగత్సేనుడు సాలోచనగా, నా గొప్పతనానికి నా ఆస్థాన కళాకారుల అసమర్థతకు సంబంధమేమిటి అన్నాడు. ప్రభు, తమ పాలనలో దేశం సుభిక్షంగా ఉంది, ప్రకృతి ప్రశాంతంగా ఉంది, వాతావరణం ఋతుధర్మాలను పాటిస్తున్నది. ఈ దేశంలో అకాల మృత్యువులు, అకాల వర్షాలు అసాధ్యం. ఎంత గొప్ప గాయకుడైనా దైవధిక్కారమైనా చేసి తన గానంతో కృత్రిమ వర్షాలు కురిపించగలడేమో, కాని తమ శాసనాన్ని ధిక్కరించి ప్రకృతి క్రమాన్ని మార్చలేడు. ఇది తెలిసిన తర్వాత అయినా తమ గొప్పతనాన్ని ఒప్పుకుంటారా అన్నాడు దివ్యనాథుడు. జగత్సేనుడు ఉబ్బి తబ్బిబ్బవుతూ, గాయకుల విషయం అలా ఉంచు, మరి ఆస్థాన శిల్పులు కళాకారుల సంగతేమిటి అని ప్రశ్నించాడు. ప్రభు, ఒకప్పుడు పరశురాముడు అవతార పురుషుడు. రామావతారం రాగానే పరశురాముడు తేజస్సు తగ్గిపోయింది, కొత్త అవతారం వచ్చినప్పుడల్లా పాత అవతారాల తేజస్సు తగ్గిపోతుందని అందరికీ తెలుసు. భగవంతుడిప్పుడు మీ అవతారంలో ఉన్నాడు కదా, అందువల్ల వారెంత ప్రయత్నించినా పూర్వపు అవతార పురుషుల చిత్రాలు శిల్పాల్లో తేజస్సును చూపించలేకపోయారు అన్నాడు దివ్యనాథుడు. నేను దేవుడనడానికి రుజువేమిటి, ఒక మాయ చేయడం కూడా నాకు చేతకాదు అన్నాడు జగత్సేనుడు. రాముడు మాయలు చేయలేదు, గౌతమ బుద్ధుడు మాయలు చేయలేదు. వారి వారి గొప్ప పనులను బట్టి వారందరూ దేవుళ్లుగా గుర్తింపబడ్డారు. అంతేగాక దైవభక్తి ఉన్నవారికి మాత్రమే దేవుడు తెలుస్తాడు. మాయలు చేసిన కృష్ణుణ్ణి మాత్రం దేవుడని కంసుడు, జరాసంధుడు, శిశుపాలుడు, దుర్యోధనుడు ఒప్పుకున్నారా? నాకు చిన్నతనం నుంచి దైవభక్తి ఎక్కువ. నాకు మీలో దేవుడు కనిపిస్తున్నాడు, అయినా దానికి నేను రుజువు తేలేను. మహాభక్తులైన ఆస్థాన చిత్రకారులు శిల్పులు చూపిన కాస్తపాటి రుజువును కూడా నేను తేలేను అన్నాడు దివ్యనాథుడు. నేను దేవుడునని నా ఆస్థాన చిత్రకారులు శిల్పులు రుజువెప్పుడు చేశారు అని అడిగాడు జగత్సేనుడు ఆశ్చర్యంగా. అయితే మీకు తెలియదా ప్రభు, దేవుడు రూపం అనగానే వాళ్ళు వెంటనే మీ రూపాన్నే ఎన్నుకున్నారు. బొమ్మలు వేశారు, శిల్పాలు చెక్కారు, కానీ ఎదురుగా కనబడే సూర్యుడి బొమ్మ వేయమన్నా చేయమన్నా ఆకారం తీసుకురాగలరేమో, కానీ ఈ తేజస్సుకు రూపకల్పన చేయలేము కదా. తమ చిత్రాల్లో శిల్పాల్లో మీ తేజస్సు కనబడక వాళ్ళు అసంతృప్తి చెంది చివరకు పురాణ పురుషుల బొమ్మలు వేశారు. ఇంకొక 100 ఏళ్లు పోయాక అవతార పురుషుడు దేవుడి బొమ్మ వేయమన్నాడనుకోండి, అప్పుడు వాళ్ళేం చేస్తారు? జగత్సేనుడి బొమ్మ వేసి ఊరుకుంటారు అన్నాడు దివ్యనాథుడు. ఈ మాటలు వింటూ జగత్సేనుడు సంతోషం పట్టలేకపోయాడు. ఆయన దివ్యనాథుడి తెలివిని మెచ్చుకొని నటుల గురించి, నాట్యకర్తల గురించి అడిగాడు. ప్రభు, దైవాంశ సంభూతులు సృష్టించిన కథలు, కావ్యాలను మాత్రమే నటులు చక్కగా అభినయించగలరు, లేదా అవతార పురుషులైన తమరే ఏదైనా కొత్త కథను సృష్టించి చెప్పండి, తమకు అర్థమయ్యేలా నటించగలరు. అంతేకాని జ్ఞానశూన్యులల్లిన కథలను అభినయించమనడం న్యాయం కాదు అన్నాడు దివ్యనాథుడు. పక్కన ఉన్న మంత్రికి ఈ మాటలు కష్టంగా తోచాయి. ఆయన వెంటనే కొందరు నటులను రప్పించాడు. రాజు వారికి చాటుగా కథ చెప్పి మాట లేకుండా అభినయించమన్నాడు. నటులలా చేయగానే జగత్సేనుడు సంతోషంగా, ఆహా, దివ్యనాథుడు చెప్పిన మాట దివ్యంగా ఉంది, వీరి అభినయం ఎంతో గొప్పగా ఉంది అన్నాడు. నాకు వీరేమి అభినయించారో తెలియడం లేదు, దివ్యనాథుడికేమైనా తెలిసిందేమో చెప్పమనండి అన్నాడు మంత్రి వ్యంగ్యంగా. దివ్యనాథుడు నవ్వి, అవతార పురుషుల లీలలు వేద వేదాంగాలు చదివిన వారికి, బ్రహ్మాది దేవతలకు కూడా అర్థం కావు. ఆయన చెప్పనిదే ఆ కథ మనబోటి అల్పులకు ఎలా అర్థమవుతుంది అన్నాడు. జగత్సేనుడు ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టి, దివ్యనాథ, ఇంతకాలం యోగనిద్రలో ఉన్న నాలోని అవతార పురుషుణ్ణి నిద్రలేపావు, ధన్యవాదాలు. ఇక నా కుమారుణ్ణి సకల శాస్త్ర పారంగతుణ్ణి చేస్తే అందుకు నీకెంతో రుణపడి ఉంటాను అన్నాడు. యువరాజుకు విద్యాబోధన చేసే అవకాశం వస్తే అది నా అదృష్టం. అతన్ని సకలశాస్త్ర పారంగతుణ్ణి చేయడానికి నాకు ఒక రోజు చాలు అన్నాడు దివ్యనాథుడు. ఒక్కరోజనగానే జగత్సేనుడు ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు దివ్యనాథుడు యువరాజును ఏకాంతానికి తీసుకువెళ్ళి, నీ తండ్రి దేవుడు, కారణజన్ముడు, నువ్వు కూడా అవతార పురుషుడివి కావాలంటే అందుకు రెండు మార్గాలున్నాయి. నువ్వు వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి తలక్రిందులుగా చెట్టు కొమ్మలకు వేలాడి తపస్సు చేస్తూ 10 ఏళ్లపాటు సకల శాస్త్రాలు నేర్చుకోవాలి. ఇది అతి కష్టమైన మార్గం. 2, నువ్వు 4 చాపితే దానిపై నేను బీజాక్షరి రాస్తాను, నీకేది ఇష్టమో కోరుకో అన్నాడు. యువరాజు ఉత్సాహంగా, నాకు 2 మార్గమే ఇష్టం అంటూ 4 చాపాడు. దివ్యనాథుడు తృప్తిగా యువరాజు భుజం తట్టి, కొంచెం ఆగు, దీనికి కొన్ని నియమాలున్నాయి. నేను బీజాక్షరి రాశాక నువ్వు కోపాన్ని పూర్తిగా విడిచిపెట్టి శాంతంగా ఉండాలి. నీకంటే పెద్దవారిని జాతి కుల విచక్షణ లేకుండా గౌరవించాలి. నీకంటే చిన్నవారిని అభిమానించాలి. అన్నీ నీకు తెలిసినా సరే ఇతరుల సలహా లేకుండా ఏ పని చేయకూడదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఇవి పాటించకపోతే నేను రాసిన బీజాక్షరలోని ప్రతి అక్షరం ఒక భూతమై నిన్ను కష్టాల పాలు చేస్తుంది, ఏమంటావు అని హెచ్చరించాడు. యువరాజుకిదేమీ కష్టమనిపించలేదు, అన్నింటికీ ఒప్పుకున్నాడు. దివ్యనాథుడు యువరాజు 4 బీజాక్షరి రాశాక జగత్సేనుడి వద్దకు వెళ్ళి, ప్రభు, యువరాజు అత్యంత సూక్ష్మగ్రహి. నేను అనుకున్న దానికంటే తక్కువ సమయంలో సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు అని చెప్పాడు. జగత్సేనుడు సంతోషిస్తే మంత్రికి ఏమనాలో తోచక, మహారాజా, నాకు కంఠోపనిషత్తుల్లో కొన్ని సందేహాలున్నాయి, అవి యువరాజు గారిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు. ఇది వింటూనే దివ్యనాథుడు, ప్రభు, ధర్మరాజు ముక్కుపచ్చలారని అభిమన్యుణ్ణి పద్మవ్యూహాన్ని ఛేదించమని పంపితే ఏమయ్యింది? అనుభవశూన్యులు విద్యాబోధనకు పనికిరారు. మన యువరాజు మరొక 10 సంవత్సరాల వరకు అభిమన్యుడి వంటి వాడు. అతడు విద్యలనెన్నింటినైనా సులభంగా నేర్వగలడు, విద్యాబోధనకు తలబడితే మాత్రం ప్రాణ సంకటం అన్నాడు. జగత్సేనుడు కలవరపడుతూ, నా కుమారుడు విద్యావంతుడైనాడనడానికి నిదర్శనమేమిటి అని అడిగాడు. విద్యావంతులను వాళ్ల ప్రవర్తన ద్వారా గుర్తించవచ్చు. ఈ రోజు నుంచి యువరాజు ప్రవర్తనలో మార్పు గమనించండి అన్నాడు దివ్యనాథుడు. 1 వారం రోజుల్లో యువరాజులో వచ్చిన మార్పులన్నింటినీ గమనించి జగత్సేనుడు ఆశ్చర్యానందాలతో దివ్యనాథుడిని ఆస్థానంలో ఉండి పొమ్మని కోరాడు. అయితే దివ్యనాథుడు అందుకు ఒప్పుకోక జగత్సేనుడి గొప్పతనాన్ని దేశదేశాలు సంచరిస్తూ కీర్తించడమే తన జీవితాశయమన్నాడు. జగత్సేనుడు ఇందుకు ఆనందంతో పరవశుడైపోయి దివ్యనాథుణ్ణి వెలలేని కానుకలతో ఘనంగా సత్కరించాడు. దివ్యనాథుడు అక్కడి నుంచి బయలుదేరి కొద్ది రోజుల తర్వాత మహాసేనుడి కొలువుకు చేరాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, దివ్యనాథుడి కీర్తి ప్రతిష్టలు, ధన సంపద తన జీవితాశయంగా ధ్యేయంగా భావించి వాటి కోసం రాజు మహాసేనుడి కొలువుకు వెళ్ళాడు. అయితే మహాసేనుడు అతడి పాండిత్యాన్ని శంకించి తన బంధువైన జగత్సేనుడి వద్దకు వెళ్ళమన్నాడు. దివ్యనాథుడు జగత్సేనుడి ఆస్థానంలో తన తెలివితేటలు ప్రదర్శించి కీర్తితో పాటు రాజు వల్ల వెలలేని కానుకలను కూడా పొందగలిగాడు. అయినా ఆయన ఆ రాజును విడిచి తిరిగి మహాసేనుడి వద్దకు వెళ్ళడం వింతగా లేదా? ఇది సాధించదలచినదేమిటో సాధించినదేమిటో తెలియని అయోమయ స్థితే కదా. దీన్ని బట్టి దివ్యనాథుడికి ఒక స్థిరబుద్ధి ధ్యేయం లేనట్టు కనబడడం లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దివ్యనాథుడి జీవితాశయం రాజాస్థానంలో తన పాండిత్యాన్ని ప్రదర్శించి కీర్తి ధనం సంపాదించాలనే, అయితే రాజ జగత్సేనుడిలో కళాభిమానం మాట అట్లా ఉంచి కొద్దిపాటి తెలివి కూడా లేదని అతడు గ్రహించాడు. అందువల్లనే అతడు ఆ రాజు ఆస్థానంలో తన శాస్త్ర పాండిత్యాన్ని కాక బుద్ధికుశలతలను లోకజ్ఞానాన్ని ప్రదర్శించవలసి వచ్చింది. నువ్వు అవతార పురుషుడివని దివ్యనాథుడంటే జగత్సేనుడు అతి సులభంగా నమ్మేశాడు. గొప్ప పండితుడైన దివ్యనాథుడంతటి వాడు అలాంటి బుద్ధిహీనుడి ఆస్థానంలో ఉండగలగడం సాధ్యం కాని పని. దివ్యనాథుడికి ధనంతో పాటు ఉద్దండ పండితుడన్న కీర్తి కూడా కావాలి. ఆ కారణం వల్లానే అతడు జగత్సేనుడు ఉండమన్నా వినక ఆస్థానాన్ని వదిలిపోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ చెప్తా.com